विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। హనుమంతుడు మహావేగంగా ఎగిరి 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 అఖరికి సింహికను కూడా సంహరించి ప్రయాణాన్ని కొనసాగించాడు. నిజానికి సింహికని సంహరించడం చాలా క్లిష్టమైన పని. అందుకే పైనుంచి చారణులు గంధర్వులు ఆశ్చర్యపోతూ ప్రశంసించారు. ఎంతకాలం ఈ సింహిక పేరు చెప్పి ఈ ప్రాంతంలో ఎగరడానికి కూడా భయపడ్డాము, మరణము లేని అమరులను కూడా భయపెట్టిన మహారాక్షసి అది. అటువంటి రాక్షసి ఈనాడు నీ ధర్మమానని సంహరించబడింది అని ప్రేమతో ప్రశంసించారు కొందరు, భక్తితో ప్రశంసించారు కొందరు, ఆప్యాయతతో ప్రశంసించారు కొందరు. అక్కడి నుంచి ఆయన ఏం పట్టించుకోకుండానే వెళ్ళాడు. మహాత్ములు దారిలో ఆటంకములు ఎదురైతే భయపడరు. జీవితం అంటే అదొక పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి. వాటిని పట్టించుకొని దుఃఖించకుండా ఉండడమే జ్ఞానం అంటే. ఎన్ని కష్టములు ఎదురైనా దానికి వెరవక, భయపడక, బాధపడక జీవితాన్ని కొనసాగించేటటువంటి వాడిని జ్ఞాని అంటారు. దాంతోపాటు సుఖములు ఎదురైనప్పుడు కూడా దానికి లొంగకుండా ఉండడం గొప్ప జ్ఞానం. కష్ట సుఖాలు రెండింటికి అతీతంగా ఉన్న ముఖస్థుతికి లొంగనివాడు అంటూ ఎవడూ ఉండడం. ఎంత గొప్పవాడైనా పొగడ్తలకి లొంగుతాడు. వెనకటిపో మహారాజు గారు, నన్ను ఎవరైనా పొగిడితే ఒప్పుకోను, నేను ముఖస్థుతికి లొంగనన్నట్ట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు వెళ్ళి, ముఖస్థుతులకు లొంగని మహానుభావుడు నువ్వు ఒక్కడి అనగానే నువ్వు ఒక్కడు గుర్తించావన్నట్ట. అంటే అది ముఖస్థుతి. కాబట్టి ఎంతగావడైనా ఈ స్తోత్రాలకు లొంగుతాడు, ప్రశంసలకు లొంగుతాడు. నువ్వు చవటం ఏంటి, ఒళ్ళు మండిపోతటండి, అదే నువ్వు మహాత్ముడి అంటే పైకి చెప్పపోయినా లోపల ఎంతో కొంత పొంగుతాడు ప్రతివాడు, ఉప్పొంగిపోతాడు, ఆనందం పొందుతాడు. కానీ హనుమంతుడు వాటికి కూడా అతీతంగా సాగిపోయాడు ముందుకి. అన్నిటికంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఈర్ష్యతో కూడిన ద్వేషం. హనుమంతుడు దానికి కూడా అతీతుడు, అందువల్ల ఆయన ఈ కార్యములను సాధించాడు అన్నాడు వాల్మీకి. నేను గట్టిగా అతన్ని పొగిడానంటే పక్కవాడికి మండొచ్చు, అతన్ని పొగిడితే ఇంకొకటికి మండొచ్చు. కానీ జ్ఞానులు వీటికి అతీతంగా ఉంటారు. రామచంద్రుడి దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉందికండి. ఆయన గుహుణ్ణి ఒక రకంగా దగ్గరికి తీశాడు, శబరిని ఒక రకంగా గౌరవించాడు, హనుమంతుడికి ఒక స్థాయి కల్పించాడు, భరతునికి ఉన్న స్థాయి వేరు, లక్ష్మణునికి ఉన్న స్థానం వేరు. ఇలా ఎవరి స్థానములు వారికే ఉంటాయి. గంగానదిలో ఎంత నీరు చేరినా ఆ నీరు మళ్ళీ నిలవే ఉండదు, అది తిరిగి వెళ్ళి సముద్రంలో కలవలసిందే. సముద్రుడు ఇన్ని నదులు కలిసినా ఆయనకేమి పెరగడము తరగడము ఉండదు. అలాగే మహాత్ములు కూడా ఈ స్థానాస్థానములకు అతీతంగా ఉంటారు. అందువల్ల హనుమంతుడు మనకి ఆదర్శ దేవత అయ్యాడు, గురువు అయ్యాడు. చివరికి ఆయన మహాభయంకరమైన లంకాద్వీపం దగ్గర ఉన్న ఒక ప్రాంతంలో చేరాడు. త్రికూట పర్వత శిఖరం మీద ఉన్నది లంకానగరం. లంకానగరం అంటే లంక చాలా పెద్దది అనుకోండి. రావణుని యొక్క ప్రాంతం ఉన్న దాని మీద దృష్టి పెట్టాడు ఆయన. ఈయన అక్కడ పెద్ద పర్వతం మీద దిగాడు. ఆ పర్వతం మీద పెద్ద శబ్దంతో దిగాడు. దిగడం కూడా దిగి దిగ్గానే ఈయన బలమునకు మొత్తం ఆ పర్వతం అంతా ఒక్క క్షణకాలం కదిలిపోయింది. అక్కడున్న పక్షులు, జంతువులు, సర్పాలు అవి కూడా కదిలిపోయాయి. కాకపోతే మహేంద్ర పర్వతం మీద పైకి లేచేటప్పుడున్నంత ఉధృతిని కొంచెం తగ్గించుకుని దిగాడు దిగేటప్పుడు అన్నమాట. ఆ లేచేటప్పుడు ఒక్క తొక్కు తొక్కి పర్వతాన్ని పైకి లేచాడు ఆయన. ఇప్పుడు అంతలా తొక్కకుండా కొంత దిగడం వల్ల కాబోలు మొత్తం కొండ మాత్రం విధ్వంసం చెందలేదు. రెండు కారణాలు అయి ఉంటాయి. ఒకటి, మరీ బలంగా దిగాడు అనుకోండి ఈ కొండ పగిలిపోవచ్చు, ఈ శబ్దం రావణాసుడికి వినబడవచ్చు, అప్పుడు లంకానగరంలో సీతాన్వేషణ కష్టం అవుతుంది. అందుకని ఆయన కొంత వేగం తగ్గించుకున్నాడనే చెప్పాలి. ససాగర మనాదృశ్యం అతిక్రమ్య మహాబలక త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శక. ఒక సామాన్యమైన కోతి అయితే ఇంత సముద్రమును దాటలేదు. కాబట్టి ఈయన అసాధారణమైనటువంటి వానరుడు అనే విషయం అందరికీ తెలుసున్నది. ఇతరులు ఎవ్వరూ సముద్రమును అవలీలగా లంఘించలేరు. అటువంటి సముద్రమును ఎంతో తేలికగా లంఘించి దారిలో వస్తున్న ఆటంకములు పట్టించుకోకుండా లంకానగరం చేరాడు. కొండ మీదకి దిగాడు. దిగి త్రికూట పర్వతం మీద ఉన్న లంకానగరం మీదకి దృష్టి సారించాడు. అంటే అది రావణాంతఃపురం మీదకి దృష్టి సారించాడు. లంక అనేక పర్వతములతోటి నిండి ఉన్నది. కొన్ని చోట్ల కొన్ని భవనములు పర్వతముల కింద ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి. ఎంత పెద్ద పర్వతాల్లో ఎన్నో నగరాలు, ఎన్నో రకాలైన భవనాలు ఉంటాయి. రావణాంతఃపుర ప్రాంతం ఎక్కువ భాగం త్రికూట పర్వతం మీద ఉన్నది. ఈ త్రికూట పర్వతాలు, లంబ పర్వతాలు, మలయ పర్వతాలు చాలా పర్వతాలకు ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఓ త్రికూటం ఉంది కదానండి, అక్కడో త్రికూటం ఉందా అని అడగద్దు. చాలా పర్వతాలకు ఆ పేర్లు పెట్టారు. బీహార్లో ఇప్పుడు జార్ఖండ్ అయిపోయింది కదా, అక్కడ కూడా ఓ త్రికూట పర్వతం ఉన్నది. అసలు గజేంద్ర మోక్షం ఎక్కడే జరిగిందని కూడా వాళ్ళు అంటారు. కానీ గజేంద్ర మోక్షం జరిగింది పాలసముద్రంలో తప్ప ఇక్కడ కాదు, అది మనకు తెలుసు. అయినా అక్కడికి వెళ్ళగానే ఇక్కడే జరిగిందండి గజేంద్ర మోక్షం, పెద్ద సరస్సు చూపిస్తారు. ఆ సరస్సులో మన గజరాజు గారు ఎక్కడ ఉంటాడు, మనమే గట్టిగా బాగు 10 మంది దిగితే ఉండదు అది. కాబట్టి మొత్తం మీద ఇలాంటి త్రికూట పర్వతాలు చాలా ఉన్నాయి. ఆ త్రికూట పర్వతం, లంకలో ఉన్న త్రికూట పర్వతం ఒక విచిత్రమైనది. నేను చెప్పాను మీకు, లంకకి పెడితే ఏ టూరిస్ట్ వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళ ప్యాకేజీలో చూడాలి. అదే మనం స్వతంత్రించి పెడితే హాయిగా రావణుడు చచ్చిపోయిన స్థలం, హనుమంతుడు సంజీవన పర్వతం తెచ్చి కాసేపు నిలబెట్టినటువంటి కొండ, రావణాసురుడు యొక్క సమాధి పెట్టి కొంతకాలం పాటు ఉంచినటువంటి స్థలం, అంటే చచ్చిపోయినట్టు ఒక చోట పడుకోబెట్టారు ఆ ప్రాంతం, ఇవన్నీ చూడవచ్చు. రావణుడు పూజించిన శివాలయం చూడవచ్చు. రాముడు రావణుడిని చంపిన తర్వాత ఒక రామేశ్వరలింగం ప్రతిష్ఠించాడు అక్కడ. అది రామేశ్వరుడు, ఇది రామేశ్వరుడే. అది రాముడు ప్రతిష్ఠించాడు కనుక రామేశ్వరుడు, ఇది సీత ప్రతిష్ఠించింది కనుక రామేశ్వరుడు, రెండు ఒకటే. అటువంటి లింగము కనపడుతుంది అక్కడ మనకి. శరభ అవతారం ఎత్తాడు వీరభద్రుడు. ఆ శరభ అవతారం ఎత్తినటువంటి వీరభద్రుడు యొక్క ఆలయం చూడవచ్చు. దానికి మునీశ్వర ఆలయం అని పేరు. లంకలో ఉన్న శాంకరీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, ఆ శాంకరీదేవిని చూడవచ్చు. ఇలా అన్నీ చూడాలి. అలాగే సముద్రంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత కనపడుతుంది ఒక చోట అమ్మవారి యొక్క గుడి. ఆ సముద్ర మధ్యంలో ఉన్న అమ్మవారు ఎక్కువ కాలం రావణుని చేత, రావణుని తల్లి చేత పూజింపబడింది. ఆలయము కనపడుతుంది. ఇలా ఇవన్నీ చూడడానికి కొంచెం సమయం పడుతుంది. ఏది ఏమైనా లంకానగరం చూడడానికి చాలా ఓపిక కావాలి. ఆ స్థలములన్నిటి యొక్క పేర్లు ఉంటాయి. సరైనటువంటి ఒక కారు చూసుకుని, ఓపిక కలిగిన డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళాలి. మళ్ళీ ఆ డ్రైవర్ తాగుబోతు కాకుండా ఉండాలి. అందువల్ల బయలుదేరేటప్పుడు ఏం చేయాలన్నమాట, రావణాసురుడి బ్యాచీ కాకుండా విభీషణుడి బ్యాచీ ఉన్నటువంటి ఒక మంచి టాక్సీ డ్రైవర్ దొరికితే బాగుండనుకోవాలి. టాక్సీ డ్రైవర్లు రెండు రకాలు అక్కడ, మా వాళ్ళే చెప్పారు సరదా కోసం అనమాట. టాక్సీ డ్రైవర్ బిలాంగ్స్ టు రావణాస డైనెస్టీ, రావణుని వంశానికి చెందిన టాక్సీ డ్రైవర్. వాడు డబా డబా వెళ్ళిపోతాడు, ఏడు దాటిందంటే ఇక వాడికి పడిపోవలసిందే. కుంభకర్ణాస డైనెస్టీ, వాడి వంశంలో వాడు ఏంటంటే మధ్యాహ్నం పూట ఎక్కడో తోట రెండు గంటలు నిద్రపోతే కానీ కదలు వాడు. విభీషణుడి వంశానికి చెందిన వాళ్ళు ఉంటారు, ఎంతో ప్రేమతో తీసుకెళ్ళి అన్నీ చూపిస్తారు, మనం ఇచ్చింది పుచ్చుకుంటారు. ఇవన్నీ మనం ఏం చేయాలన్నమాట, బయలుదేరేటప్పుడు ఒక మొక్కు మొక్కుకుని దండం పెట్టుకుని రామచంద్రుడికి అమ్మవారికి, జగన్మాత మేము లంకలో దిగిన తర్వాత మాకు విభీషణ వంశానికి చెందినటువంటి మంచి కారు డ్రైవరు దొరకవాలని అనుకోవాలి. ఇంట్లోనే కాస్త పూజ చేసి బయలుదేరాలి. సరే, ఏదేమైనప్పటికీ హనుమంతుడు త్రికూట పర్వతం మీద నిలబడి అక్కడి నుంచి రావణాసురుడి యొక్క అంతఃపురం దూరం నుంచి చూశాడు. ఎక్కడో దిగాడు, అంతఃపుర ప్రాంగణం దూరంగా ఉంది, ఇక్కడ నుంచి దృష్టి సారించాడు. ఎందుకంటే ముందే డైరెక్ట్గా అంతఃపురము ఆ లంక నగరం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళకూడదు, అక్కడ ఏముందో తెలియదు కదా. తెలియకుండా వెడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సీతని చూచిన తర్వాత తానెవరో బయటపడితే పర్వాలేదు, కానీ సీతని చూడకుండానే ఇతడు రాక్షసుల కంటపడితే వాడు తీరా చావమోదితే ప్రమాదం. తన బలం ఎంతో ఇంకా ఈయనకి పూర్తి అర్థం కాలేదు. ఇప్పుడు ఏ రావణుడో రావణుని యొక్క అనుచరులో తనను బంధిస్తే మొత్తం సీతాన్వేషణ కార్యక్రమం భగ్నమవుతుంది. ఒకవేళ వాళ్ళు బంధించకపోతే తాను వాళ్ళని తండితే కూడా వాళ్ళు సీత కనపడకుండా ఇంకో చోట రహస్యంగా దాచవచ్చు, అది ప్రమాదమే. తన వల్ల వాళ్ళు మరణించినా వాళ్ళ వల్ల తాను అపజయం పాలైనా రెండూ ప్రమాదమే. ఇంత బాగా ఆలోచించైనా తెలివి తక్కువ దూత వల్ల కార్యక్రమములు పాడైపోతాయి. అదే దూత తెలివైన వాడైతే యజమాని పని చక్కగా చేసి పెడతాడు. దూత పండితమానినహ అంటారు. తనను తాను పండితుడిగా భావించినటువంటి దూతల వల్ల ఎప్పుడూ ప్రమాదం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా కొండ మీద నుంచి చూశాడు. ఆయన దిగ్గానే కొండ మీద ఉన్న చెట్లు కదిలిపోయి పువ్వులన్నీ జల జల రాలిపోయాయి. పుష్పవర్షి అయిన వీర్యవాన్ అన్నారు. ఈయన కొండ మీద దిగడంతో కొండ కదిలింది, కొండ కదలడంతో చెట్లన్నీ ఊగిపోయాయి, ఆ చెట్లకున్న పువ్వులు కిందకి రాలే, ఆ పువ్వులు ఆయన మీద కూడా పడ్డాయి. దాంతో ఆయన పువ్వులతో కప్పబడ్డాడు కాసేపు. పూర్వం పండితులకు ఉపన్యాసాలు లేకపోయిన పువ్వులు చల్లేవారు, ఇప్పుడంటే భయం వేసి వద్దురా బాబు పువ్వులు వద్దు దండలు వద్దు అంటున్నారు, కానీ చక్కగా పువ్వులు చల్లేవారు. అలా పువ్వులు చల్లినటువంటి ఒక కొండలా అయిపోయాడు ఆయన. చిత్రం చెప్పమంటారా, గట్టిగా ఒక గంట రెండు గంటలు ఈ ట్రాఫిక్లో హైదరాబాద్లో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలసిపోయి కుర్చీలో దేవుడా జీవుడా అన్నట్టుగా కూర్చుంటున్నారు. పాపం వాళ్ళ ముఖాలు చూస్తే తెలుస్తుంది బహుశా వాళ్ళు ట్రాఫిక్లో ఏ బైక్ మీద వచ్చుంటారు. ఇక నడిచి వచ్చిన వాడి సంగతి చెప్పక్కర్లేదు. ఏసీ లేని కారులో వచ్చిన వాడు కూడా అంతే, ఆ దిక్కుమాలను పొగలు పీల్చి పీల్చి అలా అయిపోతాడు, ముఖం అంతా నల్లగా అయిపోయి. ప్రయాణానికి కలిసిపోతున్నాం ఇవాడు మనం. కానీ హనుమంతుడు యోజనానాం శతం శ్రీమాన్ స్థిర్త్వాప్యుత్తమ విక్రమ అనిశ్వసం కపిస్తత్ర నగ్లానిమది గచ్చతి. 100 యోజనములు ఎగిరాడు ఆకాశంలో. పైకి ఒకసారి ఆలోచించండి, సముద్రపు గాలి రిబ్బురు కొడుతోంది, ఆకాశంలో మేఘాల్లోంచి వస్తున్నాడు, మహావేగంగా ఎగురుతూ ఉంటే ఆ గాలి మనల్ని కొడుతుంది. విమానంలో కాబట్టి మనకి లోపల ఏమీ తెలియదు, కానీ అదే మనకిగా మనం ఆకాశంలో ఎగరడం మొదలు పెడితే పిచ్చెక్కిపోతుంది ఆ గాలికి, అవునా? అటువంటిది 100 యోజనములు ఎగిరాడు, దారిలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు, అయినా నిట్టూర్పు విడిచిపెట్టలేదట. కొండ మీదకి డామ్మని దిగ్గానే అమ్మా అనలేదు ఆయన అని పెద్ద గాలి విడిచిపెట్టలేదు. అనిశ్వసన్ పెద్ద గాలి విడిచిపెట్టలేదు, నిట్టూర్పు విడిచిపెట్టలేదు. నగ్లానిమ్మది గచ్చతి, ఎక్కడా ముఖంలో అలసట కనబడ్డంలా. ఇంత ప్రయాణం చేస్తే ముఖంలో అలసట కనబడాలి కదా. అలసిపోయి రాగానే బాబోయ్ చాలా ట్రావెల్ చేసి వచ్చానండి, జర్నీ చేసి వచ్చానండి. ఏం జర్నీ చేసి వచ్చారు వీళ్ళు? కారులో కూర్చున్నవాడు ఒకడు, విమానంలో ప్రయాణం చేసినవాడు ఒకడు, అవునా? ఇక్కడ నుంచి 2 గంటలు విమానంలో ప్రయాణం చేసి కారులో కాశీ వెళ్ళగానే అమ్మ బాబోయ్ ఎంత ట్రావెల్ చేసేసామోనండి బాబోయ్ అని రాగానే మంచం మీద పడుకుని గాఢంగా నిద్రపోవడం, గట్టిగా గుడిమెట్లెక్కితే అలిసిపోయి అలిసిపోయే ఉండడం, కాశీ వెళ్ళి అక్కడ గుళ్ళో రెండు సార్లు అటు ఇటు తిరిగితే ఇంటికి రాగానే డామర్ పడుకోవడం, చాయ్ పివోజీ అని ఎవడన్నా వస్తే చాయ్ లవోజీ అని పుచ్చుకొని ఇంత చాయ్ తాగి ఆ తర్వాత వెళ్ళి పడుకోవడం. అవునా? కానీ ఆ మహానుభావుడు యుద్ధ ప్రయాణం చేసి నిట్టూర్పు విడిచిపెట్టలేదు, ముఖంలో ఏమాత్రం అలసట కూడా కనిపించలేదు, మాట వరస కూడా ఆయన అలిసిపోలేదట. అలాంటి వాడు అక్కడ దొరికితే ఎన్ని పనులైనా చేయొచ్చండి. పొద్దున్నే సత్యానందం తినకపోతే నీరసం ఒకడికి, ఇడ్లీ తినకపోతే నీరసం ఒకడికి, ట్రావెల్ చేయగానే రాత్రి రెండు రోజులు పడుకోకపోతే ఒకడికి అలసట. ఇంకేం చెబుతాం ఈ కలియుగంలో అటువంటిది. ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఎటువంటి కార్యసూర్యుడు, ఏ మాత్రం ముఖంలో అలసట కనిపించకుండా కూర్చున్నాడు. శతాన్యకం యోజనానాం క్రమేయం శుభూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. ఏమిటి అప్పుడే వచ్చేసావా అనుకున్నట్టు ఆయన, ఇంత ప్రయాణం చేసి అప్పుడే వంద యోజనములు ప్రయాణం అయిపోయిందా, ఇంత తక్కువ దూరం ఉందా అనుకున్నట్ట, ఎంత దూరం ఎగిరి ఇంత తక్కువ దూరం అనుకున్నాడు ఆయన. ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. మా చిన్నప్పుడు మా ఇంటికి ఒక ఆయన భోజనానికి వచ్చాడు. మా ఇంట్లో అడ్డడి గిన్నెను ఉన్నది. అడ్డెడు అంటే ఆ రోజుల్లో కొంచెంలో సగం 2 కేజీలు బియ్యం అందులో ఉడుకుతుంది. నేను ఎరిగి అంతే, నాకు పెద్దగా ఈ పాత కొలతలు తెలియమనుకోండి. మొత్తం మీద 2 కేజీల బియ్యమును మా అమ్మ వండి అక్కడ పెట్టింది ఆయన కోసం. ఇదేమిటమ్మా మన ఇంటి పదికి వండేవా అన్నాను నేను. అబ్బాయి లేదు ఆయన వచ్చారులే, ఆయన ఎలా వండేవాడు ఇలా వండేవాడు రమణారెడ్డి గారు లా సన్నగా, అందుకని ఆయనకి ఎక్కడ ఈ అంత ఇంత అన్నం ఏమిటి అనుకున్నాను నేను. దాంతోపాటు ఎంత సాంబారు, సాంబారు అన్నం మేము పప్పులు సరేవాళ్ళం, తమిళ సంప్రదాయంలో సాంబార్ అంటారు. ఇది కాక కూర వండింది, అరటికాయ కూర, బెండకాయ, అప్పడాలు, ఒడియాలు ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత మేమంతా ఆయన తిన్నాక మాకు పెడుతుందేమో మా అమ్మ అనుకున్నాం. ఆయన కాకేశారు, ఆయన అన్నం తినేసి అన్నం అయిపోయిందండి మిగిలిందండి అన్నాడు. మా అమ్మకు గుండెల్లో కడప బాంబు పేలింది. ఇదేంట్రా బాబు 2 కేజీలు బియ్యం తిన్నాడు, ఇంత సాంబార్ అయిపోయింది, దీంతో పాటు పులిహోర విడిగా ఉంది. అప్పుడు ఆయనకి ఇంకా సన్నం కావాలంటే ఎందుకైనా మంచిదని ఆవిడ వచ్చేటప్పుడు పొయ్యి మీద పెట్టినప్పుడు కట్టెలు పోయి కదా అది ఉడికింది, ఇంకో 2 కేజీలు అన్నం, అందులో 1 కేజీ బియ్యం అన్నం వడ్డించుకుని పెరుగు పోయించుకుని శుభ్రంగా పెరుగు పోయించుకుని మళ్ళీ ఈ పెరుగులోకి ఇంత ఆవకాయ వేయించుకొని దాంతోపాటు మామిడి పళ్ళు ఏమన్నా ఉన్నాయండి అన్నాడు ఆయన. అది మామిడి పళ్ళ సీజన్, మామిడి పళ్ళు పట్టుకొచ్చింది అక్కడ డజన్, డజనేనా అన్నాడు ఆయన. ఓ బస్తా ఉండేదిలేండి బాబు, బస్తా మొత్తం చూస్తూ ఉండగానే లాగి పారేశాడు ఆయన. అలా తినేవారు చక్క భోజనం. మహానుభావులు కొంతమంది ఇంతేనా భోజనం అన్నాయని నాకు గుర్తుకొచ్చాడు, ఎందుకంటే ఇంత భోజనం చేసి ఇంతేనా ఉంది ఇంకా స్థానం లేదా అన్నాడు. అలా ఆంజనేయుడు 100 యోజనములు ఎగిరొచ్చి ఇంతేనా డిస్టెన్స్ ఇంకా ఉంటే బాగుండు, కింపున సాగరస్యాంతం సంఖ్యాతే శత యోజనం, ఇంకో 100 యోజనములు ఉంటే బాగుండు ఇంకా దూకాలనిపిస్తుంది అనుకున్నట్టే. ఇంకో 100 యోజనములు లంఘించాలనే ఉత్సాహం కలిగింది. ఇక్కడ కొత్త ప్రయాణం కదా, మొదటిసారిగా ఎంత లాంగ్ డిస్టెన్స్ వచ్చాడు ఆయన, అందుకని ఇంకా ప్రయాణం చేస్తే బాగుండనిపించింది. మా శిష్యులకి కారు నేర్పించిన కొత్తలో ఇంకా డ్రైవ్ చేస్తే బాగుండనిపించింది, ఇప్పుడు విసుగ్గా ఉంది. సైకిల్ నేర్చుకున్న కొత్తల్లో పిల్లలు అలాగే పెడతారు, బైక్ నేర్చుకున్న కొత్తల్లో అంతే అడుపరిగెత్తి ఇటుపరిగెత్తి ప్రయాణం చేస్తారు. కొద్ది రోజులు కనుక ఇలా ట్రాఫిక్లో జర్నీ చేస్తే ఇంకా బైక్ వద్దు మెట్రోలో వెళ్ళాలనిపిస్తుంది, పెట్రోల్ రేట్లు పెరిగిపోయాక. కొత్తల్లో నేర్చుకున్నప్పుడు బైక్ మీద ఎక్కువ దూరం వెళ్ళడం, కారుల్లో ఎక్కువ దూరం వెళ్ళాలని పెంచడం, మొదటిసారిగా విదేశాలకో లేక ఇంకో చోటకో ప్రయాణం చేస్తున్నప్పుడు విమానంలో పెడుతున్నప్పుడు ఇంకా వచ్చేసామో ఇంకో 10 మైళ్ళు ఉంటే బాగుండు, ఇంకో 10 గంటల ప్రయాణం ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అమెరికా పెడుతుంటే విసుగొచ్చేస్తుంది అనమాట, 16 గంటల విమానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడు వస్తుందిరా బాబు అనిపిస్తుంది. అదే మొదటిసారి అమెరికా వెళ్ళాడు అనుకుంటే వాడు అప్పుడే వచ్చేసామా అనిపిస్తుంది విమానంలో పెడుతున్నప్పుడు. స్వామివారు ఆంజనేయుడు కూడా ఇలా మనలాగే చిన్నపిల్లలాగే మానవుళ్ళలాగే ప్రయత్నించి తన స్వభావాన్ని ప్రదర్శించాడు. ఇంకో 100 యోజనములు ఉంటే బాగుండనుకున్నాడు. కారణం సతు వీర్యవతాం శ్రేష్ట ప్లవతామపి చోత్తమ జగామ వేగవాన్ లంకాం. ఆయన ఎగిరేవాళ్ళలో ఇంకంతకంటే గొప్ప ఎగిరేవాడు లేడు అని పేరు తెచ్చుకున్నవాడు. ఆనాడు వీర్యవంతులలో అంతటి వీరుడు లేడు, ఎగిరే కోతులలో అంత వేగముగా ఎగిరేటటువంటి వానరుడు మరొకడు లేడు కాగలేడు. అందుకే భయంకరమైన సముద్రమును అవలేలగా దాటాడు, అలసట లేకుండా దాటాడు, ఇంకా ఎగరాలనే కోరికతో ఉన్నాడే. కాలక్షేపానికి ఎగరడం కదా ఆయన ఉద్దేశం. ఇంతేనా వచ్చేసాం, ఇంకో వందన్నా పర్వాలేదు అనిపించింది అనమాట ఆయనకి. ఇక అక్కడున్న కొండ మీద ఉన్న చెట్లు ఒక్కసారి పరిశీలించి చూశాడు. చక్కని పచ్చిక బయళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, తీయమావిడి చెట్లు ఉన్నాయి. సరళాన్ కర్ణికారమస్చ ఖర్జూరమస్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందమస్చ కుటజాన్ కేతకానపి. అక్కడ సరళ వృక్షాలు ఉన్నాయి, ఖర్జూర వృక్షాలు ఉన్నాయి, నారికేళాలు కొబ్బరి చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి, అర్జున వృక్షాలు ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి వృక్షాలు చూచాడు, ఆశ్చర్యపోయాడు. మంచి ప్రకృతితో, చల్లని గాలితో ఆహ్లాదకరంగా ఉంది లంకానగరం. ఓ పక్కన పెద్ద పెద్ద శెలయేళ్ళు ఉన్నాయి, శెలయేళ్లలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. మరొక పక్కన మంచి మంచి నీటితో నిండిన సరస్సులున్నాయి, చెరువులున్నాయి, అందులో హంసలున్నాయి, సారస పక్షులున్నాయి. ఈ పక్షుల్ని చూచాడే. ఇంకా లంకానగరం కేసి దృష్టి సారించాడు. ఈ రావణాంతపురం ఉన్నటువంటి కోట ప్రాంతం అంతా కట్టుదిట్టమైన కాపలాతో ఉన్నది. భయంకరులైన రాక్షసులు, కత్తులు, ముద్గరములు, ధనుస్సులు ఇవన్నీ పుచ్చుకొని నిరంతరం కాపలా కాస్తున్నారు. ఈయన ఇంచుమించుగా సాయంకాలం వేళకి వెళ్ళాడు. ఇంకా సూర్యుడు అస్తమించలే, అస్తమించడానికి కొంతముందు దిగాడు అక్కడ. అందుకే మంచి వెలుతురులోనే చూశాడు. వెతకడం రాత్రి వెతికాడు, కానీ ఈయన దిగే సమయానికి ఇంకా సూర్యుడు అస్తమించడానికి సమయం ఉన్నదన్నమాట. ఆ అస్తమయ్యే సమయానికి ముందుగానే వెళ్ళాడు, అందువల్ల స్పష్టంగా చూడగలిగాడు. ఇంద్రుడి రాజధాని అమరావతియా అన్నట్టుగా ఉంది, పాములకు రాజధాని పాతాళమునకు రాజధాని భోగవతియా అన్నట్టుగా కనపడుతున్నది. పెద్ద కొండ శిఖరం మీద నెలకొని ఉన్న విశాలమైన నగరం బంగారు భవనములతో నిండి ఉన్నది. రావణుడు నగరమంతా బంగారపు పూత పూయించేశాడు. పైగా ఇది వాడి నగరం కాదుగా, ఒకప్పుడు పాపం కుబేరుడు నిర్మించుకున్నాడు, కుబేరుడు విశ్వకర్మ ద్వారా నిర్మాణం చేయించుకున్నాడు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మిత విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. మహానుభావుడు విశ్వకర్మ నిర్మించినటువంటి పురం అది. మనస్సు పెట్టి ప్రతి అంగుళము నిర్మించాడు ఆయన. స్తంభాలు ఎలా ఉండాలి, మంటపాలు ఎలా ఉండాలి, విమానములు ఎలా ఉండాలి. విమానం అంటే ఈ ఎగిరే విమానాలు కాదు, ఏడంతస్తుల మేడల్ని కూడా విమానాలు అంటారు. పూర్వం విమానము అంటే ఏడంతస్తుల మేడ, లేదా ఆకాశంలో ఎగిరేవి అని కూడా అర్థం. పెద్ద పెద్ద రథాలను కూడా విమానాలు అంటారు. అక్కడ కొన్ని కొన్ని భవనములు 70 అంతస్తులు ఉన్నాయి, కొన్ని 70 అంతస్తుల భవనాలు ఉన్నాయి, 100 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. అటువంటి భవనములన్నీ విశ్వకర్మ గారు బంగారంతో నిర్మించాడు. ఆ నగరంలో ఏ వేవలు చూసినా అగర్తలున్నాయి, పెద్ద పెద్ద బురుజులున్నాయి, పైనుంచి కిందకి ప్రవహిస్తున్న శలయేళ్ళు ఉన్నాయి. లంకాపురి యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి చేరాడు ఆయన. అది కూడా మనస్సుతో చేరాడు. ఇంకా అక్కడికి వెళ్లకుండానే ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నాడు. ఈ నగరం కైలాస పర్వతంలో ఉన్నది, పెద్ద పెద్ద భవనాలు కనపడుతున్నాయి, రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఆ రాక్షసులు కూడా ఏదో బక్కా చిక్క దొక్కా ఎండిపోయినటువంటి రాక్షసులు కాదే, భయంకర పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. ఆయుధాలు ధరించి నిరంతరం కాపలా కాస్తూ ఉంటే ఈ రాక్షసుల కన్నుగప్పి ఈ లంకానగరంలో ఎలా ప్రవేశించగలను? 7 మద్ది చెట్లు ఒక్క బాణంతో కూల్చిన వాడే రాముడు. కానీ ఆ రాముడు లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చి మాత్రం ఏం చేస్తాడు? ఎందుకంటే అసలు లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా కాపలోకి వస్తున్నారు. చీమ కూడా లోపలికి చొరబడ్డానికి వీలు లేదు ఈ లంకలో, అంత భయంకరంగా ఉన్నది ఈ లంక. అంటే లంక అందమైన భవనాలతో సౌందర్యంతో ఉన్నప్పటికీ ఈ కాపలా వాళ్ళ వల్ల భయంకరంగా ఉన్నది. తేరి పార చూడడానికి కూడా కష్టం, దుర్నిరీక్ష్యం ఇది. ఈ రాక్షసుల్ని ఎలా జయించటం? నేను ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం. ఈ లంకానగరం రావణుని చేత పరిపాలింపబడుతున్నది, లోపలికి అంత తేలిగ్గా ఎవరూ అడుగు పెట్టలేకుండా ఉన్నది. ఇటువంటి చోటికి నిజంగా ఒకవేళ రాముడు వచ్చినా కింకరిష్యతి రాఘవ, ఏం చేయగలడు, వాట్ కెన్ హీ డూ? రాముడి బలం తెలుసు ఆయనకి. ఆ రాముడు ఎంత బలవంతుడో ఎటువంటి వాడో తెలుసున్నా ఇప్పుడు లంకను చూచాక మళ్ళీ ఒక భయం వేసింది, అనుమానం కలిగింది. మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎదుటివాడి శక్తిని కూడా బాగా అంచనా వెయ్యాలి అనేది ఈ విధంగా హనుమంతుడు మనకి చెప్పాడనమాట. ఆ వాడంత అనకూడదట, ముందు వాడు గొప్పవాడు అనుకుని అటువంటి వాడిని జయించడానికి ప్రణాళిక వెయ్యాలి. చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టాలని శాస్త్రం కనుక. అసలు ఈ రాక్షసుల్ని ఎలా వశపరుచుకుంటాం? కారణం ఏమిటి? ఈ రాక్షసులు మంచిగా చెబితే వినరు. మూర్ఖులకి మంచిగా చెబితే వింటారు. బాగా బలం ఉన్నది, డబ్బు ఉన్నది, అన్ని రకాలుగా వాళ్ళకి పలుకుబడి ఉంది, పైగా వాళ్ళకి నాయకుడు రావణుడు, అటువంటి వాడిని మంచిగా నా మాట వినరా అంటే వినరు. మూర్ఖులు మంచిగా చెబితే వింటారా? అటువంటి వాడికి సాంతనంగా చెబితే వినరు, మంచిగా వినరు. మరి రెండోది ఏమిటి? భేదం పెట్టాలి. అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళలో తగాదా పెట్టాలి. తగాదా పెట్టడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు ఐకమత్యంతో ఉన్నారు. దిక్కుమాల మతం వాళ్ళకి ఎక్కువ, ఐకమత్యం ఎక్కువ. ఇంకా మూడోది ఏమిటి? డబ్బిచ్చి లొంగ తీసుకోవాలి. ఈ లంకానగరంలో ఉన్నంత డబ్బు ఇంకెక్కడా లేదు. నన్నే నిలబెట్టి తూకం తోచగలరు వాళ్ళు, బంగారంతో నన్ను తులాభారం తోచగలరు. ఇక మిగిలింది నాలుగోదే, అవసరమైతే నాలుగు డొక్కలో కిక్కిచ్చి నెత్తురు కక్కించాలి. పాపాత్ముల దగ్గర మంచి పనికిరాదు అనుకున్నాడే. యుద్ధం కూడా కష్టంగానే ఉంది, మరి ఎలా? వీళ్ళతో యుద్ధం చేయడం కూడా ఇప్పుడు కష్టమే. ఎందుకంటే ఈ లంకకి మేము మొత్తం వానరులము రామలక్ష్మణులతో సహితముగా ఇక్కడికి రాలేము. నలుగురే ఇక్కడికి రాగలరు. మొదట్లో ఆయన అనుకున్నది ఒక నలుగురు వస్తారు అనుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది కూడా రాగలరు అనుకున్నాడండి. స్టార్టింగ్లో ఏమనుకున్నాడు? చతుర్నామేవహి గతి వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమరాజ్యశ్చ ధీమతః. నలుగురే ఎక్కడికి రాగలరు? ఒకడు వాలిపుత్రుడు అంగదుడు, ఆయన రాగలడు. నీలుడు రాగలడు, మా రాజుగారు సుగ్రీవుడు రాగలడు, నేను ఎలాగో రాగలను. ఇది తప్ప ఇంకెవరు రాగలరు? ఈ నలుగురు మాత్రమే వస్తే లంకానగరంలో రావణుణ్ణి జయించడం ఎలాగా, సీతని చూడడం ఎలాగా? ఏది ఏమైనా దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నేను లంకలో ప్రవేశించి సీతను చూచాక అప్పుడు ఇక్కడికి వాళ్ళు ఎలా వస్తారో అప్పుడు చూద్దాం. అసలు సీతను ఇంకా చూడలేదుగా. సీతను చూచిన తర్వాత ఏం చెయ్యాలో కర్తవ్యం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడం ఎలాగా? లంకానగరానికి వచ్చేటప్పుడు ఆయన చాలా శరీరం పెంచాడని చెప్పాం కదా. అంత శరీరమును తగ్గించి ఎంతో పూర్వం అంగదాదులతో ప్రయాణించేటప్పుడు ఎంత శరీరం అంత శరీరం ధరించాడు ఆయన కొండ మీద దిగ్గానే. అంగదుడు మొదలైన వాళ్లతో సీతాన్వేషణకి దక్షిణ దిక్కుకి బయలుదేరేటప్పుడు ఆయన శరీరము మరీ పెద్దగానూ లేదు, మరీ అల్పంగానూ లేకుండా మధ్యమంగా ఉంది. కానీ లంక దాటేటప్పుడు, లంక దగ్గరకు వచ్చేటప్పుడు, సముద్రం దాటేటప్పుడు విపరీతంగా శరీరాన్ని పెంచాడు. అంత శరీరం మళ్ళీ ఇప్పుడు తగ్గించాడు. అయినప్పటికీ ఈయన శరీరం పెద్దదే. ఇంత శరీరముతో నేను లోపలికి వెడితే రాక్షసులకు కనబడిపోతాను. కనబడితే ఇబ్బందులు వచ్చి తీరుతాయి. కనబడాక ఏం దొరుకుతో చెప్పలేము. ముందు వాళ్ళకి కనపడితే మాత్రం కొంత ముప్పు ఉన్నది, సీతాన్వేషణ ఆగిపోతుంది. ఆ ముప్పు వాళ్ళకా నాకా అనేది తర్వాత పక్కన పెడదాం. కానీ మొత్తం మీద అది సీతాన్వేషణకి విఘాతకమే. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను వాళ్ళకి కనపడకుండా వెళ్ళాలి. అసలు కనపడకుండా అదృశ్య రూపంలో పెడితే సీత ఎలాగో కనపడదు నాకు, అది ఉపయోగం లేదు. కనబడేటట్టుగా పెడితే సీత కనపడకుండా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను అటు సీతకి ఇటు నాకు కూడా ఇబ్బంది లేని రీతిలో నా రూపాన్ని మార్చుకోవాలి. అనగా నాకు సీత కనపడాలి, నేను రాక్షసులకు కనపడకూడదు. అంత రూపం ధరిస్తే దానివల్ల ఎక్కువ లాభం. తెలివి తక్కువ దూత వల్ల ఎప్పుడూ ప్రమాదమే. సూర్యుడు ఉదయిస్తే చీకటి తొలగిపోతుంది. తెలివి తక్కువ దూత వల్ల కార్యక్రమం అలాగే పాడైపోతుంది. అదే దూత తెలివైన వాడైతే తన పని పూర్తి చేసి తన రాజుగారికి ఉపకారం చేస్తాడు. కాబట్టి బాగా ఆలోచించి ఒక పని చెయ్యాలి. ఆలోచించకుండా చేస్తే ఏమవుతుంది? హడావిడి పడితే కొన్ని పనులు కొల్లేరైపోతాయి. తొందరపాటు వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి? తొందరపాటు ఎప్పుడూ ప్రమాదమే. అందుకే తెలివితేటలతో ఆలోచించాలి. ఏ పని దగ్గర కూడా తొందరపడకూడదు. వినదగున ఎవరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున్ కానీ కళ్ళ తెలిసిన మనుజుడిపో నీతి పరుడు మహిళ సుమతి. ఎవడేం చెప్పినా వినాలి, విన్నాక తొందరపడకూడదు. మీరు చూస్తుంటారు ఫేస్బుక్లో వాడు ఏదో బండబూతులు తిట్టాడు అనుకోండి, ఏమన్నా ప్రధానమంత్రి గారు స్పందిస్తారా ఈ పిచ్చాడికి? అలా అడ్డమైన వాడికి స్పందిస్తే ఆయన ప్రధానమంత్రి ఎందుకు అవుతాడు? కాబట్టి విన్నప్పుడు తొందరపడకూడదు, మంచి చెడ్డ తెలుసుకోవాలి, అందులో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ పద్యం, ఒకదానికి కదా ఈ పద్యం అద్భుతమైన పద్యం. అలాగే ఒక కార్యక్రమం చేసేటటువంటి వాడు ఎప్పుడూ తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు అని బాగా ఆలోచించాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, సూర్యేచ అస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి పృషదంశకమాత్ర సన్ బభూవద్భుత దర్శనక. సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు, అంటే సూర్యాస్తమయం అవుతోంది ఆ సమయంలో. వెంటనే హనుమంతుడు తన శరీరమును సంక్షిప్తం చేసుకున్నాడు, చిన్నగా మారిపోయాడు. ఎంత రూపం ధరించాడు, పృషదంశక మాత్ర సన్, పిల్లి ఎంత ఉంటుందో అంత సైజుకి దిగిపోయాట ఆయన. పిల్లి సాధారణంగా ఎంత పొడుగున్నా ఎంతకంటే ఎక్కువ పొడుగు ఉండదు, ఇలా నిలబడి ఉన్నప్పుడు పిల్లి అవునా. ఆయన పిల్లి అంత ప్రమాణమునకు తన శరీరమును తగ్గించుకున్నాడు. తెలియక కొంతమంది ఆయన పిల్లిలా మారిపోయాడు అన్నారు. ఆయన పిల్లి అవలా, పిల్లి సైజుకి దిగాడు. పిల్లి అయితే ప్రమాదం, ఆయన కోతి రూపంలోనే ఉన్నాడు, వానర రూపంలోనే ఉన్నాడు, కానీ శరీరం మాత్రం ఒక పిల్లి ఎంత పొడుగు ఉంటుందో అంతకి తగ్గాడు. దీంట్లో ఉంది టెక్నిక్ అన్నమాట, పిల్లితో ఎందుకు పోల్చారు, ఇంకో సైజు వాడచ్చుగా. ఆయన ఏదో ఓ చెయ్యి అంత ప్రమాణం అయ్యాడు, లేదా కాలంత ప్రమాణం అయ్యాడు, లేదా ఐదు జ్ఞానలు ఉన్నాడు, ఇలా అనకుండా ప్రత్యేకముగా పృషదంశకము అన్నాడు. ఎలకని పిల్లి పొంచి వండి టక్కన పట్టుకుంటుంది, అందుకే వృషదంశకము అని దానికి పేరు. పొంచి వండి ఎలుకని టక్కన పట్టుకునేది అని హనుమంతుడు అలా పట్టుకోవాలి. ఇప్పుడు సీతని రాక్షసులకి దొరకకుండా సీత జాడని పట్టుకోవాలి, సీతని కదుగా పట్టుకోవడం, సీత జాడ తెలుసుకోవాలి. పిల్లి రాత్రిపూట పగలిపూట ఎక్కడికి వెళ్ళినా నిశ్శబ్దంగా పెడుతుంది. చూసారా, పిల్లి నడుస్తుంటే మనకు శబ్దం కాదు, నిశ్శబ్దముగా పెడుతుంది. దాని అరికాళ్ళలో ఒక దిండుల్లాంటి ఉంటాయి, అందుకే అది ఎంత దూకినా మనకి పెద్ద శబ్దం రాదు. ఎలుకకి పిల్లి ఎంత నిశ్శబ్దంగా వస్తున్నా తెలుసుకుని పారిపోయే లక్షణం ఉందిట. అయినా ఆ ఎలక్కి తెలియకుండా వెళ్ళి టక్కన పట్టేస్తుంది. అలాగే చీకట్లో రెండవ కంటి వాడికి తెలియకుండా నిశ్శబ్దంగా వెళ్ళి పొంచి ఉండి సీత జాడ తెలుసుకోవాలి కాబట్టి అది మనకి గ్రహించడం కోసమని పిల్లితో పోల్చారు ఆయన. ఇంకొకటి కూడా ఉన్నది, పిల్లి చీకట్లో బాగా చూడగలుగుతుంది. ఈయన పిల్లెంత సైజుకి ఎందుకు వచ్చాడంటే, చీకట్లో నేను కూడా దానికి మళ్ళీ జాగ్రత్తగా చూడగలను, కటిక చీకట్లో కూడా నా దృష్టికి అన్నీ కనపడతాయి, మామూలు కోతులకి అయితే చీకట్లో అంత కనపడదు, ఇప్పుడు నేను అటువంటి కళ్ళు కలిగిన వాడిని అయ్యుండి చూస్తానని కూడా చెప్పడానికి అంత ప్రమాణం కలిగిన శరీరము ధరించాడు అన్నారు. ఇలా చిన్న రూపం ధరించాడు, పెద్ద రూపం నుంచి మధ్యమ రూపం, మధ్యమ రూపం నుంచి పిల్లంత ప్రమాణములోకి దిగాడు ఆయన. అంటే మూడు రకాలుగా ఆయన శరీరం మారింది. మళ్ళీ కావాలంటే ఎంత నుంచి అంత అవుతాడు, అంత నుంచి మళ్ళీ ఆకాశంలో ఎగరడానికి కావలసిన మహాస్వరూపము ధరిస్తాడు ఆయన. ఈ శక్తులకు సిద్ధులు అని పేరు. అణిమ అంటే చిన్న రూపం ధరించడం, గరిమ పెద్ద రూపం ధరించడం, మహిమ ఆకాశంలో ఎగిరే శక్తి సంపాదించడం, ఇవన్నీ సంపాదించాలి. ఆ శక్తులు సంపాదించడం ఈ కలియుగ మానవులకి అసంభవం కింద చెప్పాలి, ఎందుకంటే ఈ మానవులకి ఈ శక్తులు ఇస్తే వీళ్ళు కొంపకొల్లేరు చేస్తారు కనుక. నాకే ఉత్సాహం వచ్చి అమాంతంగా హనుమంతుడే పెరిగిపోతే కప్పు పెళ్ళిపోదు, అప్పుడు మీరందరూ ఏమవుతారు, ఈ శ్లాబ్ వచ్చి మీ నెత్తి మీద పడితే మీరందరూ నాగుబడి ఉసూరుమనరు. అందుకని భగవంతుడు ఏం చేశాడనమాట, ఈ శక్తులు మనబోటి వాళ్ళకి లేకుండా చేశాడు. అందులో కొంతమంది పరమ దుర్బుద్ధులు ఉంటారండి బాబు, అటువంటి వాళ్ళకి ఈ శక్తులు వస్తే ఈ లోకములో భర్తలు బతకరు, భార్యలు బతకరు, పిల్లలు బ్రతకరు, ఈ జగత్తంతా నాశనం అయిపోతుంది. కలియుగ మానవుల లక్షణం బాగా తెలుసు కనుకే భగవంతుడు వీళ్ళకి అనేక శక్తులు దూరం చేశాడు. పెళ్ళానికి కోపం వచ్చి భర్తని ఓరి దిక్కుమాలాడా అనేవాడు కనుక ఒక్కసారి గరిమ రూపం ధరించి వాడు ఒక తొక్కు తొక్కిందంటే వాడు ఏమైపోతాడు, లేదా భర్త గారి దగ్గరే ఈ గరిమ శక్తి ఉండి భార్యను అణిమం చేసి ఒక తొక్కు తొక్కితే ఆవిడేమవుతుంది. ఇవన్నీ అందుకని కలియుగంలో మనకి లేకుండా పోయాయి. మన మనస్సు ఇంద్రియములు అన్నీ సరి అయిన మార్గంలో నడిస్తే, ఇంద్రియ నిగ్రహ శక్తి మనకుంటే అప్పుడు ఈ మహిమలు మనకు వస్తాయట, లేకపోతే ఎవరు ఈ మహిమలు. ఆ మహాత్ముడు ఇప్పుడు అక్కడి నుంచి అంతఃపురానికి, అంటే లంకానగరం ఉన్నటువంటి రావణుని యొక్క భవనం ఉన్న కోట గోడ దగ్గరకు వచ్చాడు. కొండ మీద నుంచి మెల్లిగా దిగి ఇక్కడికి వచ్చాడు. ఆ సమయమునకు సూర్యాస్తమయం జరిగిపోయింది, దాటిపోయింది. చంద్రుడు కొంచెం కొంచెం ఉదయిస్తున్నాడు. ఒకేసారి నడిగి ఆయన కూడా అలా అలా ఆకాశంలో పెరుగుతున్నాడు. మంచి వెన్నెలు కురిపిస్తున్నాడు ఆయన. మహానుభావులకి చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. సామాన్యులైతే ప్రకృతిని జయించలేరు, కానీ హనుమంతుడు అసాధారణమైన కార్యక్రమానికి వెళ్ళటం వల్ల చంద్రుడు కూడా ఆయనకి సాయపడడానికి పిండి వెన్నెలు కురిపిస్తున్నాడు. క్రమక్రమంగా ఆయన నగర ద్వార ప్రాంగణాలన్నీ చుట్టూతో చూసుకుంటూ కోటగోడ దగ్గరున్న ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చాడు. ఏమి నగరం అండి అది? ఆ నగరంలో అనేకమైనటువంటి భవనాలు దూరం నుంచే కనపడుతున్నాయి. దూరం నుంచి చూస్తేనే అందంగా ఉన్నాయంటే, ఇంకా దగ్గరికి వెడితే ఆ నగరాలు ఎంత బాగుంటాయి ఒకసారి ఆలోచించండి. కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు అడ్వర్టైజ్మెంట్లు కనపడతాయి, నేమ్ బోర్డులు కనపడుతున్నాయి. అటువంటిది లోపలికి వెళ్ళి చూస్తే అపూర్వమైనటువంటి సౌకర్యములతో అద్భుతంగా కనపడవచ్చు. అలాగే ఇప్పుడు ఈ హనుమంతుడికి దూరం నుంచే భవనములు ఆహ్లాదం కలిగించాయి. దగ్గరకు వస్తూ ఉన్న కొద్దీ ఆ కాంపౌండ్ వాళ్ళతో సహితంగా, కోటగోడతో సహితంగా అన్ని ఆశ్చర్యమే కలిగిస్తున్నాయి. ఈయన నేనెవరికీ కనపడకుండా చిన్న రూపం ధరించి లోపలికి దూకాలనుకున్నాడు పాపం. కానీ ఈయన వచ్చినప్పటి నుంచి ఈయన సీసీ కెమెరా చూస్తుంది. అక్కడ లంకానగరంలో కెమెరా ఉంది. మన సీసీ కెమెరాలు పిచ్చి కెమెరాలు, అందులో అంతా కనపడవు. ఈ వేపు నుంచి తప్పించుకోవచ్చు. వైరు కత్తిరిస్తే వైరులు చూడలేరు. వైరులు కత్తిరిస్తే వైరులకు మనం కనపడం. కానీ ఎక్కడ ఏ మూల ఏం జరిగినా లంకానగరంలో చూసే ఒక ఆవిడ ఉంది. ఆవిడ పెద్ద సీసీ కెమెరా. ఆవిడ లంకాధిదేవత. వ్యవహారంలో లంకిణి అంటాం, కానీ ఆ లంకిణి అనే పదం సాధువు కాదు. ఆవిడ లంక క్షుద్రదేవత, ఓ అల్పదేవత, చిన్న గ్రామదేవత లాంటిది. మహాశక్తులు కలిగిన గ్రామదేవత. అమ్మవారు లాంటి శక్తులు కావు. ఈవిడ కూడా చిన్న అమ్మవారు అన్నమాట. పాటి మీద గంగానమ్మ, కూటి మీద లోకం అని పూర్వం సామెత ఉండేది. పాటి మీద దెబ్బల మీద కొన్ని దేవతలు ఉంటారు గ్రామదేవతలు. రారోయ్ నాకు కుంభం దేరోయ్, నాకు అన్నమే దేరోయ్, కూడు దేవాలు రోయ్, నిన్ను విరుచుకు తింటాను రోయ్ అనే దేవతలు అన్నమాట. ఆ దేవత స్థాయికి చెందిన విడివిడి. అటువంటి ఈ దేవత మామూలు కోతులైతే పట్టించుకునేది కదా, లంకలో తిరిగే కోతులైతే పట్టించుకోదు. ఈయన కొండ మీదకి పెద్ద రూపంతో దిగాడు. ఆ తర్వాత మధ్యమ ప్రమాణంలోకి దిగాడు. ఇప్పుడు పిల్లంత రూపం ధరించాడు. ఇలా రూపములు మారుస్తూ ఉండడం వల్ల ఎక్కడి నుంచో వచ్చిన వాడు వీడని అనుమానం వచ్చింది. అందుకని బాగా చూసింది ఆయన్ని. అథశాహరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీశ్వేన రూపేణ దదర్శ హరియూథపం. చాలాసేపటి నుంచి ఈయన అబ్జర్వ్ చేస్తోంది. తనని ఎవరూ చూడటం లేదని స్వామివారు అనుకున్నా ఈయన దిగాడు. ఈయన ఏం చేస్తున్నాడు అన్నీ బాగా చూచింది ఆ లంకానగర అధిష్టాన దేవత. మొత్తం లంకానగరానికి ఆవిడ ఒక అధిదేవత. ఎప్పుడు ఎవరు ఎక్కడికి వచ్చినా ఆవిడ చూస్తూనే ఉంటుంది. లంకలో అడుగు పెడితే, లంకలోకి వెళ్ళాలంటే ఆవిడ అనుజ్ఞ ఉండాలి. రావణుడు వాళ్ళంతా తెలుసు. వాళ్ళంతా ఎటువంటి వాళ్ళంటే వాళ్ళ దగ్గర కార్డులు ఉంటాయి. అదేదో మన ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు ఆ కార్డు అలా పెట్టగానే టక్కని తలుపు తెరుచుకుంటుంది అనమాట, స్కాన్ చేస్తుందట. ఏదో దిక్మాల కార్డులు ఇస్తారుగా మీ అందరికీ ఆఫీసులోకి వెళ్ళే ఉద్యోగాలకి, అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలన్నమాట, ఆ కార్డు అలా పెట్టాలి అందులో. అది వెంటనే తలుపు తెరుచుకునేలా చేస్తుంది అనమాట. కానీ ఈయనకి ఆ కార్డు లేదు వచ్చింది అప్పుడు. అందువల్ల ఈయన చూచింది, పళ్ళు పటపట కొరికింది. ఓహో, వీడెవడో గోడచేరి చెప్ప పెట్టకుండా లోపలికి పోతున్నాడు అనుకున్నది. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమే ఉత్థిత తత్ర వికృతానన దర్శన పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోకు అతిష్ఠత ముంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. ఈ ఆంజనేయుణ్ణి చూచి చూడగానే లంకానగర అధిష్టాన దేవత, రావణుని చేత పాలింపబడుతున్నటువంటి ఆవిడ స్వయముగా అక్కడ ఒక రూపంతో ప్రత్యక్షమయ్యింది. ఈ నగర దేవతలకి రూపం ధరించే శక్తి ఉంటుంది. చిన్న చిన్న రూపాలు పెద్ద పెద్ద రూపాలు వాళ్ళు ధరించగలరు. ఇళ్ళకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారంటాయి. కాకపోతే వాళ్ళ శక్తి తక్కువ గనక వాళ్ళు రూపము ధరించలేరు. అలాగే ఒక గ్రామమునకు కూడా దేవత ఉంటే గ్రామదేవత అంటారు. ఈ లంకా గ్రామ దేవత రావణుడు ఏమి చెబితే అది చేస్తుంది, అందుకే రావణపాలిత, రావణుడు చెప్పినట్టుగా నడుచుకునే దేవత అన్నమాట. ఈవెన్ ఎప్పుడో బ్రహ్మదేవుడు ఆ నగరానికి అధిష్టాన దేవతగా పెట్టాడు. కొంతకాలం పాటు ఆ లంకను ఆవిడ పరిపాలిస్తుందన్నమాట. ఆవిడ హనుమంతుణ్ణి చూడగానే ఒక భయంకర రూపం ధరించింది. వికృతంగా ఉంది ఆ ముఖం, ముఖము భయంకరంగానే ఉన్నది. హనుమంతుడి ఎదురుగుండా నిలబడింది. హనుమంతుడు చూస్తే ఎంత ఉన్నాడు పిల్లిలాగా, ఆవిడ చూస్తే కొండంత శరీరంతో నిలబడింది. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటారు మనకి, భార్య ఆవిడ చూస్తే అలా ఉంటుంది పెద్ద పట్టు వేసుకునేలా, భర్త గారు చూస్తే అందులో సగం ఉంటాడు. అలాంటి అదృష్టం ఏంటంటే భర్తలకు ఎప్పుడు లభిస్తుందంటే సినిమాలకు ఫ్రీగా పోవచ్చు. భర్తను సంకర వేసుకుని కూడా హాఫ్ టికెట్ కూడా తీయక్కర్ లేకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నిజంగా వేళ కూడా చెప్పట్లేదు, ఆశ్చర్య చెప్పట్లేదు. కానీ ఓ భార్యమ్మడు ఉండేది, ఆవిడ లంకాది దేవతలో ఉండేది, భర్త గారు చక్క పొట్టికి ఎంత ఉండేవాడు. ఈవిడ అప్పుడప్పుడు ఏం చేసేది, రహస్యంగా కొంగిల వేసేవాడిని ఎత్తి మీద సంకర వేసుకుని లోపల పోయేది. సంకలో పెట్టగదా అనుకున్నాడు కాపలవాడు. అర్ధరూపాయి నేల టికెట్తో ఇద్దరు భార్య భర్తలు చూసేవారు. కాబట్టి ఎన్ని లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు, భార్య పెద్దదై భర్త గారు చిన్నవాడు అయి ఉంటే ఫ్రీగా సినిమా చూడొచ్చు. ఆవిడ అప్పుడప్పుడు నవ్వుతూ ఉండేది, నాకు తెలియదు చిన్నప్పుడు మీ అబ్బాయా మీ మనవడా అంటే ఊరుకోండి చిన్న మేస్టారు, పైగా నేను చిన్న మేస్టార్ని, వాళ్ళు ఆయనేమో చిన్నవాడు. అలాగా ఈవిడు ఏకంగా అంత పొడుగున్నది, ఈయన చూస్తే కావాలని చిన్న రూపంతో ఉన్నాడు. ఆయన అలా తలెత్తు చూస్తున్నాడు, ఆవిడ కిందకు చూస్తుంది భయంకరమైన నేత్రాలతో, గుడ్లు రివి చూస్తూ ఏమన్నది, అరుస్తూ ఇలా అన్నది అనమాట. పడి అరవడంలో కూడా మామూలు ఎరుపు కదా, అది అరుస్తూ ఉంటే ఒకేసారి కొన్ని వందల గాడిదలు, కొన్ని వందల సింహాలు, కుక్కలు, నక్కలు అన్నీ కలిపి ఒకేసారి అరిస్తే ఏ శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వస్తుంది ఆవిడకి. ఆ శబ్దంతో పెద్ద పెట్టు ఇలా అంది, కస్త్వం, ఎవడవరా నువ్వు, హూ ఆర్ యూ అంది అనమాట. ఎవడవ నీవు, కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, ఏం పని మీద ఇక్కడికి వచ్చావు. అడగడంలోనే ఒక రకమైన పొగరు, అహంకారం ఉన్నది, ఆ గొంతు భయంకరమైనది. అందుకని ఎవడవు నువ్వు, ఏం పని మీద ఎక్కడికి వచ్చావు, పైగా వచ్చినవాడివి మనిషివి కాదు రాక్షసుడివి కాదు, వనాలయ అడవుల్లో తిరిగేవాడివి, కోతివి, వనములలో ఉండే కోతివి, నీ నేటివ్ ప్లేస్ వనం. అటువంటి నీకు ఈ నగరంతో పనే పెట్టరా, అడవుల్లో ఉండక ఏ నగరంలోకి వచ్చావు. ఈ మాట మన దగ్గర మన కోతులను అడగాలి, దిక్మాల కోతులు అవి అడవుల్లో ఉండకుండా ఇక్కడికి వస్తాయి, మనం అడవులు లేకుండా చేసాం. అందుకని జనారణ్యమే నిజంగా అరణ్యం అనుకుని వస్తున్నాయి అనుకోండి పాపం. ఈవిడి కాలంలో అడవులు ఎక్కువ ఉండేవి, అందుకని పోయి అడవుల్లో తిరిగే కోతి, ఎవడవు నువ్వు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావు, కథయస్వ, ఈ విషయం చెప్పు, చెప్పకపోతే చస్తావు, చెప్పినా చస్తావు, అది ఆవిడన్నమాట. కథయస్యేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే, అనగా నీ శరీరములో ప్రాణములు ఉన్నంతలో ఈ విషయం చెప్పు, బతికున్నప్పుడు చెప్పు. నువ్వు ఎలాగో చావడం ఖాయం, నా చేతిలో చస్తావు, చచ్చేలోపు నిజం చెప్పి చచ్చిపో. నిజం చెప్పినా చంపుతాను, చెప్పకపోయినా చంపుతాను, ఎలాగో చచ్చిపోతావు కదా, ఆ చచ్చిపోయేముంది నిజం చెప్పేవరకు కొంత పుణ్యమైనా వస్తుంది, కాబట్టి నిజం చెప్పి చచ్చిపో అంది. ఇలా అడిగితే మనపోటి వాళ్ళం అయితే గుండాగి చచ్చిపోతాం, నిజంగానే అదే, అది కొట్టక్కర్లా, ఏమనక్కర్లా, దాని రూపం చూస్తేనే అడిగిపోయి ప్రాణం పోతుంది. అక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి వారు కదా, ఆవిడ ఎంత భయంకరంగా తర్జిస్తూ భర్జిస్తూ అరుస్తూ ఉంటే ఆయన ఉన్నాడు వినయంగా, ఆవిడ అంతరిచిన ఈ నరం లేదండో, అవతల వాళ్ళు అరుస్తుంటే మనం అరిస్తే ఎలాగా, కుక్క అరిచిందని మనం అరుస్తామా, కుక్క కరిచిందని దాన్ని మనం కరుస్తామా. అలాగే స్వామివారు కూడా ఏమన్నాడు, మెల్లిగా వినయముగా ఇలా అన్నాడు, కాత్వం విరూపనయనే పురద్వారే వతిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్చయసి దారుణ. నువ్వెవడవి అందే కదా, అప్పుడు నేనేదో హనుమంతుడిని చెప్పచ్చుగా, చెప్పలేదు ఈయన, ఆయన ఎవరో చెప్పకుండా, అసలు నువ్వెవరు బమ్మా, పోని నీవెవరు అమ్మా అని మెల్లిగా అనలేదు, కాత్వం అన్నంత వరకు బాగానే ఉంది, నువ్వెవరి అండవే కాకుండా విరూపనయ్యని, ఎంత భీకరంగా ఉన్నాయి నీ కళ్ళు, ఓసి దిక్కుమాలదా నేను ఈ కళ్ళు ఏమిటి అలా ఉన్నాయి, నువ్వెవరు అన్నాడు ఆయన. అండల్లో కొంచెం సౌమ్యంగా అన్నాడంతే, తిట్టడంలో కూడా కఠినంగా కాకుండా మృదువుగా తిట్టడం అన్నమాట. అరిచి తిట్టినా తిట్టు తిట్టే, అరవకుండా తిట్టినా తిట్టు తిట్టే కదా. నేను లెక్చరర్గా పనిచేసే రోజుల్లో పిల్లల్ని తిట్టాల్సి వస్తే అరిచి తిట్టేవాడు కాదు, పక్కవాడు బీపీతోటి విధవాని గట్టి అరిచేవారు. నేను అలా కాకుండా ఎంత మంచి విధవమిరా నువ్వు అనగానే పాపవాడు చివరి పదం వినేవాడు కాదు, పాపం ఆ మంచి అనే పదం వినేవాడు, నెక్స్ట్ పదం కొంచెంసేపటికి వెలిగేది. అందువల్ల తిట్టేటప్పుడు కూడా ఆహాహా ఎంత దౌర్భాగ్యుడురా నువ్వు అని కొంచెం మృదువుగా తిట్టారట. అదులు ఇంగ్లీష్లో తిడితే హౌ విధవా యు ఆర్ అన్నాం అనుకోండి, వాడికి ఇంకా ఆనందం కలుగుతుంది. కానీ కోపం నోట్లోంచి రాకూడదు, స్వరంలో కనపడకూడదు అనమాట. మన క్రోధం కంఠం నుంచి బయటికి రాకూడదట. అలాగ ఈయన కూడా ఎంతంత మిడిగుడ్లేసుకు తిరుగుతున్న ఓ వికృత స్వరూపిణి, నీవెవరవు? ఈ గుమ్మం దగ్గర కాపలా కాస్తున్నవాడు సరిగ్గా సింహద్వారం దగ్గరే నిలబడున్నావు, ఎందుకు నన్ను లోపలికి వెళ్లకుండా బెదిరిస్తున్నావు? ఎంత భయంకరంగా బెదిరిస్తున్నావేమిటి? పైగా బెదిరించడంలో కూడా ఒక్క దెబ్బకి చంపేస్తాను, నిజం చెప్పి తెచ్చిపోతున్నావు, ఎందుకు నన్ను ఇలా బెదిరిస్తున్నావు భయంకరముగా అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆవిడ పళ్ళు పటపట కొరుగుతూ పరుషం పవనాత్మజం కఠినంగా ఇలా అన్నది, నువ్వెవడవరా అని అడిగితే మళ్ళీ నన్ను నువ్వే భర్తవే అంటావా, నా నగరానికి వచ్చి నన్నే ఎవరంటావా, మా ఇంటికి వచ్చి నన్నే హూహరియో అని అడుగుతావా? ఎవరో నేను చెబుతున్నాను విను, అహం రాక్షసరాజస్య రావణస్య దురాత్మనః ఆజ్ఞాప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీం యమాం. నేనేరా లంకా నగరాన్ని, ఈ లంకే నేను, నేనే లంక కోతి కుంక, ఈ లంకే నేను. రావణాసురుడి యొక్క ఆజ్ఞని శిరోధార్యంగా భావించి ఈ లంకానగరాన్ని కాపలా కాస్తూ ఉంటాను, రావణుడు ఆజ్ఞాపించాడు ఈ లంకకి కాపలా కాయమని, అందుకని ఈ నగర అధిష్టాన దేవతనైన నేను ఇక్కడ ఈ రూపంతో కాపలా కాస్తున్నాను, ఆయన ఆజ్ఞ తూచా తప్పకుండా పాటిస్తాను. నన్ను జయించకుండా నన్ను నడక్కుండా లోపలికి అడుగు పెట్టే శక్తి ఒక్కడికి కూడా లేదు. ఈ పూట నువ్వు నన్ను నడక్కుండా లోపలికి పెడుతున్నావు గనక, నా ఆజ్ఞ తీసుకోకుండా పెడుతున్నావు గనక నిన్ను ఒక్క దెబ్బకి కొట్టి చంపి పారవేస్తాను. నీ ప్రాణం పోయినట్టే ఈరోజు, నిశ్చయంగా నువ్వు చచ్చినట్టే, ఆలోచించు. మళ్ళీ ఇంకోసారి ఉంటుంది, అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ, నేనే స్వయంగా లంకని కోతి అన్నది. అంటే లంక అనేది అహంకారతత్వం, నేను లం అనేది కలిగి ఉన్నది కనుక లంక అన్నారు, భూతత్వం కలిగినది. దీని లక్షణం నేను 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 గొప్ప అనుకోవడం, అదే సంస్కృతంలో అహంకారం అంటారు. అహంకారం అంటే ఏంటనమాట, నేను గొప్పవాడిని, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చేయాలనుకుంటాడు. వీడు మహానికి నిన్న కాక మొన్న పుట్టి వీడికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఈ మానవుడికి యుగయుగములుగా తపస్సు చేసిన మహానుభావులు కూడా నేను అనే అహంకారంతో పలకరు, సామాన్యుడు అహంకారంతో పలుకుతాడు. ఈ లంకాది దేవత దురహంకారంతో నేనే లంకని ఏమనుకుంటున్నావు అన్నది. అప్పుడు హనుమంతుడు మిక్కిలి వినయంగా, ఆవిడ నిజంగా రాక్షసి రూపంలో ఉన్నప్పటికీ రాక్షసి కాదు కదా, అందుకని వినయంగా ఇలా అన్నాడు. ఇక్కడ మనం కనిపెట్టవలసింది, గమనించవలసినది ఒకటి ఉన్నది, సింహికలాగా ఈవిడ నిజంగా రాక్షసి కాదు, ఒక క్షుద్ర దేవత, ఒక నగరమునకు అధిష్టాన దేవత, ఆ ఇళ్ళు అవి కాపలా కాసే దేవత. కాబట్టి అటువంటి ఆవిడ్ని చంపకూడదు, సింహికని చంపినట్టుగా చంపకూడదు. అలాగని సురసలాగా నాగమాతలాగా అంత గొప్ప దేవత కాదు, ఒక అల్ప దేవత. అందుకే ఈయన ఒక్కసారి బలప్రయోగానికి పూనుకోకుండా ఈ అహంకారాన్ని జయించడానికి వినయముగానే అన్నాడు. పైగా స్త్రీ రూపంలో ఉన్నది కనుక ఆయనకి స్త్రీలంటే గౌరవం కనుక ఇలా అన్నట్ట, ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థమిక సంప్రాప్తః పరం కౌతూహలం హిమే. నేను చాలా కాలం నుంచి అడవుల్లో తిరిగిన వాడిని, పెద్దగా నగరాల గురించి తెలియదు నాకు. ఫస్ట్ టైం సిటీకి వచ్చా, ఈ నగరం చూడాలనిపిస్తున్నది నాకు. దూరం నుంచి చూస్తూ ఉంటేనే లోపలున్న తోటలు, కోటలు, పెద్ద పెద్ద భవనాలు, మెట్లు, లోపలున్న ఇంకా రకరకాల సౌందర్యాలు కనపడుతున్నాయి. ఈ లంక నన్ను ఆకర్షించింది. ఇంది భవనములతో, వింతలతో, విచిత్రాలతో, అనేకమైన మహిమలతో కూడిన ఈ లంకానగరం అంతా చూచి వెళ్ళాలనే కోరికతో వచ్చాను. అంటే నిజమే చెప్పాడు, చూడడానికి వచ్చాడుగా, కాకపోతే ఎందుకు చూడడానికి వచ్చాడో చెప్పట్లేదు. నేను లంకనే చూచి వెళ్ళాలనే కోరికతో వచ్చాను. మొత్తం లంక అంతా చూడాలనే కుతూహలం నాకున్నది. నీవు అనుజ్ఞ ఇస్తే ఈ వనాలు, ఉపవనాలు, ఈ చెరువులు, భవనాలు అన్నీ చూస్తాను, చూచి వెళ్ళిపోతాను. చూచిపోవడానికి వచ్చాను తప్ప ఆక్రమించడానికి రాలేదు. అనగానే హనుమంతుడు అంత వినయముగా ముద్దుగా అడుగుతూ ఉంటే ఎంత ముద్దైనా సరే లోపలికి వెళ్ళు అనాలి. కానీ ఇది పెద్ద ముద్దు, రావణాసురుడి యొక్క ఆజ్ఞని పరిపాలిస్తుంది కదా. అందుకని మళ్ళీ పళ్ళు పటపట ఇలా పరికేసి హుమ్మని తలకాయ తిప్పేసి ఇలా అన్నదనమాట. ఎంత బతిమాలినా వినిపించుకోరండి కొంతమంది. రాక్షసుల యొక్క లక్షణం అది. రాక్షసుల యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ ఉండడం వల్ల ఈవిడిలో క్రూరత్వం పెరిగిపోయింది. ఎద్దు మాంసం తినేవాడు, గొడ్డు మాంసం, గోమాంసం తినేవాడికి, పంది మాంసం తినేవాడికి క్రూరత్వం కాకపోతే మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? తినే ఆహారాన్ని బట్టే కదా మనలో లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఏమిరా నేను పొమ్మంటే వినిపించుకోవు, మాం అనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్య మధ్యతే ద్రష్టుం పురీయం వానరాధమ. ఓరి వానరాధమ, అధమ అంది అల్ప బలం కలిగిన కోతి, కోతుల్లో అధముడ, ఏమీ లోపలికి పోదాం అనుకుంటున్నావా? ఇక్కడ కాపలా ఉన్న నన్ను జయించకుండా ఈ లోపలికి వెళ్ళగలవా? రావణాసురుడంతటి వాడు పరిపాలిస్తున్న లంక ఇది, నా వంటి లంకాధిదేవత కాపలా కాస్తున్న లంక ఇది. అటువంటి లంకలోకి వెళ్ళాలంటే నన్ను జయించాలి, నన్ను జయించకుండా లోపలికి అడుగు పెట్టలేవు అన్నది. మళ్ళీ ఈయన ఒక్కసారి లోపలికి వెళ్ళొస్తాను, చూచిన తర్వాత ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. పునర్యాస్యే యథాగతం, ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని మరొక్కసారి అడిగాడు. పొమ్మంటే పోడు, ఇందాక చంపుతానంది, ఇప్పుడు పొమ్మంది. పాపం కొంత జారి పడినట్టు ఉంది, కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు ఆవిడది కాదు, హనుమంతుడిది. హనుమంతుడు చూచాక రాక్షసుల్లో కూడా కొంత మార్పు వస్తుంది. భగవత్ స్వరూపుడు కదా ఆయన, మహాచార్యుడు కదా. అందువల్ల ఆయన చూడటం వల్ల మొదట్లో ఉన్నంత క్రూరత్వం కొంత తగ్గించి నిన్ను చంపుతాను చంపుతానన్నది పో అంది. ఆయన బతిమాలాడు. ఇక దానికి మళ్ళీ నసాలానికి అంటింది కోపం, అరికాలి మంట నెత్తికెక్కింది, ఒక్క అరుపరిచిందిట ఒక సింహనాదం చేసింది. తతహకృత్వ మహానాదం సావై లంకా భయావహం, పెద్ద అరుపరిచింది. ఆ అరుపుకి ప్రాణులు గజగజ వణికిపోతాయి. కొన్ని పిట్టలైతే ఆ అరుపుకి చచ్చి కింద పడ్డాయి, కొన్ని క్షుద్ర జంతువులు చచ్చిపోయాయి. ఏదో లంకలో ఉన్న రాక్షసులు తప్ప మాదిరివాడు ఆ శబ్దం వింటే డామ్మని చచ్చిపోతాడు, గుండి పేలిపోయి. అవునా? అంత అరుపరిచి చెయ్యిలా ఎత్తి వీపు మీద ఒక్క చరుపు తెరిచింది, అరిచేతితో తెరిచింది వీపు మీద. ఒక్కొక్కడు వీపు మీద కొడతారు, అది దేవుడో. ఆ వీపు అంతా అట్టు తెలిపోయినట్టు తెలిపోతుంది అనమాట, ఎర్రగా అయిపోతుంది. తెల్లగా ఉన్నవాడు ఎర్రపడతాడు, నల్లగా ఉన్నవాడు అయితే చర్మం ఎలా ఉందో తెలియదు. కానీ పూర్తిగా వీపు అంతా దద్దరిల్లిపోయింది. ఆంజనేయుడు మహావీరుడే, కానీ ఈ రాక్షసి బలంగా వీపు మీద ఒక్క దెబ్బ కొట్టగానే అంతటి వాడు కూడా ఉమ్మని అరిచాడు. అంటే ఆయన కూడా కదిలిపోయాడు. దీన్ని బట్టి లంక అంత తేలికైనది కాదు, దాని దెబ్బ ఆయనకు కూడా తగిలింది. ఆయన అరిచి, ఓసి దిక్కుమాలిందనా, నువ్వేదో స్త్రీవి కదా, రాక్షసివి కదా అని జాలి చూపిస్తూ ఉంటే నా వీపు మీద పెసరట్టు తేల్చావా, బొబ్బట్టు పెట్టావా అని ఈయన కూడా బొబ్బ పెట్టి కోపం తెచ్చుకున్నాడు. మళ్ళీ తగ్గిపోయాడు. ఎందుకు తగ్గిపోయాడు? కోపం వచ్చినా అంటే, స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయం కృత. పాపం ఎంత చెడ్డ, అది స్త్రీ, ఆడవాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు, పరాక్రమం ప్రదర్శించకూడదు అనుకున్నట్ట. జాలిపడ్డాడు. జాలిపడి ముష్టినాభి జఘానైనా హనుమాన్ క్రోధమూర్ఛిత స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృత సాతుతేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరి. ఎడమ చెయ్యి ఇలా బిగించాడు. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలి, ఈ రాక్షసి, ఈ లంక కుడి చేత్తో వీపు మీద బలంగా కొట్టింది, బలమంతా ఉపయోగించి కొట్టింది. అంత దెబ్బకే ఆయనకు కొంచెం వీపు కందింది, బాధ కలిగింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన కూడా కుడి చేత్తో కొట్టలేదు, కుడి చేత్తో కొడితే అది మళ్ళీ బతకదు, చచ్చిపోతుంది. అందుకని ఎడమ చెయ్యి పిడికిలు బిగించాడు. నీ బతుకు కుడి చెయ్యి ఎందుకే, లెఫ్ట్ హ్యాండ్ చాలు, అందులో ఈ పిడికిలి చాలు అని ముష్టి బిగించాడు. బిగించి పోని మొత్తం ముష్టితో కొట్టలా, ఈ చివరున్న బొటన వేలు చివరి అంచుతో కొట్టాడు. మళ్ళీ పిడికిలు బిగించి మొత్తం బలమంతా ఉపయోగించి కొట్టకుండా కొంచెం అలా అంచుతో దాన్ని డొక్కలో కొట్టాడు. డొక్కంటే తెలుసుగా మీకు, ఎడమవైపు భాగంలో ఈ కుడివైపు భాగంలో ఉండేటటువంటి ఈ ప్రాంతాలని డొక్కలు అంటారు. పొట్ట దగ్గర ఉన్న ఆ ప్రాంతం, ఆ డొక్కలో ఓ చిన్న కిక్కిచ్చాడు. మళ్ళీ గట్టిగా కొట్టలా, ఈ డొక్కలో చిన్న కిక్కివ్వగానే పెద్ద శబ్దంతో నెత్తురు కొక్కుంది, భడుక్కు నెత్తురు కొక్కుంది. ఆ నెత్తురు వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది ఏకంగా, అంత నెత్తురు కక్కిందిట. గట్టిగా కొడితే ఏమయ్యేదో, ఆ ఒక్క దెబ్బకే శరీరం అంతా విహ్వలమైపోయింది. నర్వస్ వీక్నెస్ వచ్చిందనమాట, విహ్వలం అయిపోవడం అంటే. అక్కడ గతగత గతగత వణికిపోయింది అంది, తల వణికింది, చేతులు వణికాయి, కాళ్ళు వణికాయి, నాలుక బయటకు వచ్చేసింది, పిడత కట్టుకుపోయింది, నెత్తురు కక్కుకున్నది, ఢామ్మని కింద పడిపోయింది. దీనంగా చూచింది హనుమంతుడి కేసి, ఇందాక అహంకారంతో నువ్వెవడెవరో అన్నట్టు ఎర్రబడిన కళ్ళతో చూచిందా, ఇప్పుడు దీనంగా ఇంకో దెబ్బ కొట్టి చంపేస్తావా, ఇంకో దెబ్బ కొట్టి చంపుతావా అన్నట్టుగా చూచిందిట. హనుమంతుడు జాలి పడిపోయాడు, కొంచెం గట్టిగా కొట్టినట్టున్నానే అనుకున్నట్ట. పాప ఆయన కొట్టాలని కూడా కొట్టలే, గట్టిగా కొట్టలే, పిడికిలు బిగించి అలా కొంచెం దెబ్బ కొడితేనే అది కింద పడిపోయింది. పాపం ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొట్టలేదు, పూర్తిగా బలం ఉపయోగించి కొట్టుంటే లంక కాస్త ఎప్పుడో పాపం నరకానికి పోయేదన్నమాట. ఇప్పుడు ఆయన జారి పడ్డట, అక్కడ రాయడంలో ఆయన ఎంత జారి పడ్డాడో అన్నారు.